तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अंदरिकी ना नमस्कारालु, शुभाकांक्षलु। ఒక విశేషమైనటువంటి కార్యక్రమంలో భాగంగా మీ ముందుకు వచ్చాను. ఈ కార్యక్రమం ఒక విశేషమైన కార్యక్రమమే కాదు, మొత్తము భారతీయ సంస్కృతికి ఆధారమైనటువంటి జీవిత విధానాన్ని మళ్లీ మనం గుర్తు చేసుకునే అవకాశం వచ్చింది అని తెలుసుకోవటానికి కూడా ఈ కార్యక్రమాలలో రెండు భాగాలున్నాయి. ఒకటి అసలు మన సనాతన నిత్య నూతన విశాలమైనటువంటి మన సంస్కృతి, ఇది మనం మర్చిపోతాం. అంచేత ఈ పదాలు మీరు జాగ్రత్తగా వింటే సగం కోర్సు ఇక్కడే అయిపోతుంది మీకు. ఇంకేంటే మనం అందరం భారతీయులం, ఇది మన నెత్తులలో కలిసి ఉంది ఈ సంస్కృతి, కానీ మర్చిపోయాం మనం. దీనికి మూడు లక్షణాలు మీరు జాగ్రత్తగా గుర్తు చేసుకోండి. ఒకటిది సనాతనమైనది, రెండవది విన్నారా ఇందాక చెప్పినది, నిత్య నూతనమైనది, మూడవది విశాలమైనది లేకపోతే అనంతమైనది. ఇక్కడ ఈ మూడు పదాలు సైన్స్కు కూడా వర్తిస్తాయి అని గుర్తుంచుకోండి. సైంటిఫిక్ ఏజ్లో మనం జీవిస్తున్నాం, సైన్స్ మీద మనకి అపారమైనటువంటి ప్రేమ ఉన్నది, దాని గురించి మనం చాలా 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 కష్టపడుతున్నాం. కానీ కొంచెం ఆలోచిస్తే మనకు వస్తున్న ప్రమాదాలన్నీ సైన్స్ వల్లే వస్తున్నాయేమో ఆలోచించుకోండి. ఇక్కడ నేను సైన్స్ను క్రిటిసైజ్ చేయడానికి రాలేదు. నేను రిటైర్డ్ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ని, ఎలక్ట్రోకెమిస్ట్రీలో పిహెచ్డీ చేశాను, అంచేత సైన్స్ గురించి నాకు కొంచెం తెలుసు. నేను సైంటిస్ట్ని, చేత సైన్స్ని నేను కించపరచటం లేదు. సైన్స్ యొక్క దురుపయోగం అవుతోంది అని చెప్తున్నాను. ఇదే సైన్స్ని మన ఋషులు యోగులు మహాత్ములు సదుపయోగం చేశారు అన్న విశేషమైన సత్యము మీకు తెలిస్తే చాలు. భారతీయ సంస్కృతికి సైన్స్కి అవినాభావ సంబంధం ఉంది. కానీ మన వాళ్లు సైన్స్ని సైన్స్ అని పిలవకుండా యోగా అన్నారు, పేరు వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నాం. యోగా అన్నా ఎక్కడెక్కడ యోగా అనే పదం మీకు వచ్చినా సైన్స్ అనేటటువంటి పదాన్ని మీరు అక్కడ కలుపుకుంటే మన భారతీయ సంస్కృతి సంపూర్ణ మానవ జాతికి ఒక నూతన దశ ఇవ్వటమే కాకుండా పృథ్వీని మళ్లీ స్వర్గంగా మార్చగలిగేటటువంటి పరిస్థితి 2 సంవత్సరాలలోనే ఏర్పడుతుంది రెండే రెండు సంవత్సరాలు, ఎక్కువ టైం పట్టదు. ఏమిటా గ్యారంటీ? చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. అమెరికాలో అయితే నోబెల్ ప్రైజ్ విన్నర్స్ గ్రూప్ ఒకళ్ళు, మీరు ఇలా చెప్పేస్తున్నారండి, మీరు గ్యారంటీ ఏంటి, అంత తొందరగా అయిపోతుంది అని. సైన్సే ప్రూవ్ చేస్తుంది అయ్యా, ఏది జరిగినా తొందరగా అయిపోతుంది అని. సైన్స్ ఏం ప్రూవ్ చేస్తుంది? ఓ చిన్న ఉదాహరణ చెప్తా, అందరికీ తెలిసిన ఉదాహరణే అది. మనిషికి ఎగరాలని కోరిక ఉండేది, కొంతమంది అసంభవం అని. మనకే కనుక ఎగరగలిగేటటువంటి కోరిక సృష్టికర్తకి ఉండి ఉంటే మనకి రెక్కలు ఇచ్చి ఉండేవాడని, అలాంటి ప్రయత్నాలు అసంభవం అని వికరిస్తూ ఉండేవారు. కానీ కొంతమంది వ్యక్తులు, చాలా జాగ్రత్తగా ఈ మాటని మీరు అర్థం చేసుకోండి, మీరు ఆ కొంతమంది వ్యక్తులు అవ్వాలి అని నా కోరిక. కొంతమంది వ్యక్తులు మాత్రమే ఎగరటానికి ప్రయత్నాలు మొదలెట్టారు. సుమారు 500 సంవత్సరాల కిందట నుంచి ఆకాశంలో ఎగరటానికి కావలసిన యంత్రాన్ని ప్రయత్నిస్తూ 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 1902లో రైట్ బ్రదర్స్ అనేటటువంటి వాళ్ళు 2 నిమిషాల పాటు ఆకాశంలో ఉండగలిగే విమానాన్ని కనిపెట్టారు. అప్పుడు ఆకాశంలో విమానం ఎంతసేపు ఉందో అర్థమైందా మీకు? 2 మినిట్. టీవీలో 2 మినిట్ అంటే మీకు నూడిల్స్ ఏదో గుర్తొస్తాయి, కానీ మన ఈ ఏరోప్లేన్ కనిపెట్టినటువంటి రైట్ బ్రదర్స్ కొన్ని 100 సంవత్సరాల పరంపర. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకు ఈ సత్రయాగం పెట్టామో, ఎందుకు ఈ సత్రయాగంలో మిమ్మల్ని అందరినీ పాలు పంచుకోమని అడుగుతున్నామో, దానికి ఇప్పుడు నేను చెప్తున్న ఉదాహరణ అర్థం చేసుకోండి. ఎగరాలని ఉంది, 500 సంవత్సరాలు సుమారు అవస్థ పడ్డాక 1902 సంవత్సరంలో 2 నిమిషాల పాటు గాల్లో ఉండగలిగారు. దాని తర్వాత ఏరోప్లేన్లు ఇప్పుడు ఎంతసేపు ఉండగలుగుతున్నాయి? 2 నిమిషాలేనా? ఇంకా ఎక్కువ ఉంటున్నాయా? ఊహా అనొచ్చు మీరు, ఎక్కువే ఉంటున్నాయి కదా, గ్యారంటీ కదా. అంటే కనిపెట్టడానికి చాలా టైం పట్టొచ్చు, కానీ కనిపెట్టినటువంటి విషయంలో ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకుంటే చాలా తొందరగా మీరు దానికి అనేక రూపాలు ఇవ్వగలుగుతారు. ఈ స్పుట్నిక్స్ కానీ, రాకెట్స్ కానీ, సుదీర్ఘంగా ఉన్నటువంటి అనేక గ్రహాలలోకి కానీ ఈనాడు మనం వెళ్ళగలుగుతున్నాం. కానీ ఫార్ములా ఏంటి? ఆ ఏరోప్లేన్ ఫార్ములా అవునా కాదా? మన ఋషులు అమరత్వానికి ఒక ఫార్ములా కనిపెట్టారు. అమరత్వము, నేను లిటరల్ గా నేను చెప్తున్నాను, అమరత్వము అంటే చనిపోము మనము, యు కెనాట్ డై. జీవించే విధానంలో ఉన్న గొప్పతనం అది. యు నీడ్ నాట్ డై, యు కెనాట్ డై. మీరు చనిపోవాల్సిన అవసరం లేదు. కానీ క్యాన్సర్ ని క్యూర్ చేసినటువంటి అనేక మంది మహనీయులు ఉన్నారు. ప్యాట్రిక్ అనేటటువంటి ఆవిడ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ టెస్ట్ కి వెళ్ళింది. 1950 ఆ ప్రాంతంలో ప్యాట్రిక్ మూర్ అనేటటువంటి ఆవిడ బ్లడ్ క్యాన్సర్, అప్పుడు ఇప్పుడున్నటువంటి క్యాన్సర్ రికగ్నిషన్ చేసే కావలసినటువంటి ఎంఆర్ఐ సిస్టమ్ ప్రచారంలోకి రాలేదు. ఇంగ్లాండ్లో కేవలం ఒకే ఒక మెషిన్ ఉంది, ఈవిని ఏ స్థితిలో ఉందో చూసుకోవటానికి క్యూలో ఉండేసరికి 6 నెలలు పట్టింది ఆవిడికి. అప్పటికి డాక్టర్లు ఏం చెప్పారు అంటే, ఇంకా నీకు క్యాన్సర్ క్యూర్ కాదమ్మా, 4th స్టేజ్కి వెళ్ళిపోయింది, మేమేమి చేయలేము, కానీ మేమేం చేయగలం, దాన్ని డయాగ్నైజ్ చేయగలిగేటటువంటి ఆ ఎంఆర్ఐ మెషిన్ లేదు అంది. ఇంకా ఎలాగో చనిపోతున్నాను కదా అని ఆవిడ ఏం చేసింది అంటే, ఇంకొక ఎంఆర్ఐ మెషిన్ కొనటానికి పబ్లిక్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు అది 2 కోట్ల రూపాయలు, ఇప్పుడు నాకు తెలియదు దాని ఖరీదు ఎంతో, ఎంఆర్ఐది కానీ అప్పుడు ఆ కాలంలో 1956 ఆ ప్రాంతాల్లో అప్పటికింకా ఎంఆర్ఎఫ్ ప్రచారంలోకి రాలేదు. ఇంకా ఆవిడ డబ్బులు కలెక్ట్ చేయటం మొదలెట్టింది. ఒక్కటి క్యాన్సర్ పేషెంట్ డబ్బులు కలెక్ట్ చేస్తూ 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 5-6 నెలలకి 2 ఇంకొక ఎంఆర్ఐ మెషిన్ కొనటానికి పబ్లిక్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు అది 2 కోట్ల రూపాయలు. ఇప్పుడు నాకు తెలియదు దాని ఖరీదు ఎంతో ఎంఆర్ఐది. కానీ అప్పుడు ఆ కాలంలో 1956 ఆ ప్రాంతాల్లో అప్పటికింకా ఎంఆర్ఐ ప్రచారంలోకి రాలేదు. ఇంకా ఆవిడ డబ్బులు కలెక్ట్ చేయటం మొదలెట్టింది. ఒక్కటి క్యాన్సర్ పేషెంట్ డబ్బులు కలెక్ట్ చేస్తూ 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 5-6 నెలలకి 2 మెషిన్ వచ్చింది. ఈ 2 మెషిన్ వచ్చాక ఆవిడ గుర్తొచ్చింది, నేను క్యాన్సర్ పేషెంట్నే కదా. అంచేత ఆ మెషిన్ పెట్టి స్థాపించిన చోట వాళ్ళు అన్నారు, ముందు మీకే టెస్ట్ చేస్తా ఉన్నారు. టెస్ట్ చేస్తే క్యాన్సర్ లేదు ఆవిడికి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అక్కడ ఏం జరిగిందో మీరు ఊహించుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలా సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి అక్కడ. ఆ సింపుల్ టెక్నిక్స్ మన దేవాలయాల్లో ఉంటాయి కానీ మనం గమనించుకో. ప్రదక్షిణ చేస్తూ ఉంటాం మనం. అక్కడ మాత్రం రాసి ఉంటుంది, యాని కానిచ పాపాని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయా పదే పదే. ఈ శ్లోకం గాయత్రి పరివారు యజ్ఞం చేసే వాళ్ళకి గ్యారంటీగా తెలుసు, ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళకి కూడా తెలుసు ఈ సంగతి. యాని కానిచ పాపాన్ని జ్ఞాత అజ్ఞాత, తెలిసి చేసిన తప్పైనా కావచ్చు తెలియకుండా చేసిన తప్పైనా కావచ్చు, తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. మీరు ప్రదక్షిణలు అయితే చేసేస్తున్నారు కానీ మీ పదాలు దేనికి వేస్తున్నారు అనేది మీకు తెలియటం లేదు. ప్రదక్షిణ అలాగే చేయాలి, అదే గుళ్ళో చేయాలి. మీరు ఏం చేస్తున్నారో అది కరెక్ట్. అది ఇప్పుడు ఇందాక ఉదాహరణ నేను ఎందుకు ఇచ్చాను, క్యాన్సర్ పేషెంట్ ఇన్క్యూరబుల్ స్థితిలో ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్ పదాలు వేయటం మొదలెట్టింది. ఏ దిశలో పదాలు వేయటం మొదలెట్టింది అర్థమవుతుంది కదా. క్యాన్సర్ నివారణకి కావలసినటువంటి పరికరము ఇంకోటి లేదు కనుక ఆ దిశలో పదాలు వేయటం మొదలెట్టింది. ఆ దిశలో పదాలు వేయటం మొదలెడితే ఏం జరిగింది ఆవిడికి, యాని కానిచ పాపాన్ని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. నీకు దిశ కరెక్ట్గా ఉండాలి నువ్వు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు. అసలు ఏ దిశ ఉండదు, ప్రదక్షిణ చేసేస్తూ ఉంటాం. చేసేస్తూ ఉంటే ఏమవుతుందంటే హెల్త్ వస్తుంది, అందులో డౌటే లేదు. కానీ మనకి కావలసినటువంటి రిజల్ట్స్ అవి ఏవైనా కావచ్చు, ఆర్థిక సంబంధమైన బాధలు కావచ్చు, ఆరోగ్య సంబంధమైన బాధలు కావచ్చు, కుటుంబ సంబంధమైన బాధలు కావచ్చు, ఏ బాధలైనా కావచ్చు, దాని నివారణ దిశలో కనుక నువ్వు ప్రదక్షిణాలు చేస్తే, ఆ దిశలో కనుక నువ్వు పదాలు వేయగలిగితే, యాని కానిచ పాపాన్ని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నశ్యంతే ప్రదక్షిణాయాం పదే పదే. ఇది ఋషులు చెప్పినటువంటి వాక్, వేదాలలో ఉన్నటువంటి వాక్, మహనీయులు చెప్పినటువంటి వాక్. ఈనాడు కూడా మనం తిరుపతికి అక్కడికి వెళ్ళినప్పుడు చేసేదేంటి, తిరుమలకి ప్రదక్షిణ లేదు. కానీ దాని విజ్ఞానాన్ని మనం మర్చిపోయాం, దాని సైన్స్ని మనం మర్చిపోయాం. ఇది మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది, ప్రదక్షిణలు ఎలా చేయాలి. ఎక్కడికో వెళ్లి చేయక్కర్లే. మీరు ఏ దేవాలయానికి దగ్గరగా ఉన్నా, ఏ గురువుని మీరు నమ్ముతున్నా, ఏ మతానికి సంబంధించిన వారైనా, అన్నిటికీ బేసిస్ ఏంటి అంటే ప్రదక్షిణ. మీరు మక్కా మదీనాలో సీన్లు చూస్తూ ఉంటారు కదా, ఓ రాయి చుట్టూ ముస్లింస్ అందరూ ఏం చేస్తూ ఉంటారు, ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. మొట్టమొదటిది ప్రదక్షిణ. రెండవది మీకు తెలియాల్సింది ఏంటి అంటే జపం చేయటం ఎలా. మంత్రాలు అయితే మీరు జపం చేసేస్తూ ఉంటారు కానీ ఆ జపాన్ని ఎలా చేయాలో మీకు తెలియదు. యజ్ఞానాం జప యజ్ఞోస్మి, జపము కూడా ఒక యజ్ఞమే. జపము యజ్ఞమే అన్నాడు శ్రీకృష్ణుడు అని అంటారే తప్ప జపం యజ్ఞం ఎలా ఏందో ఆలోచించాం మనం. యజ్ఞం అంటే ఏంటో మనం ఆలోచించాం. యజ్ఞంలో యజ్ఞాలు కోరికలు తీరుస్తాయి అని మన ఋషులు చెప్తూ ఉంటారు. మీ ఏ కోరిక తీరాలన్నా మూడు పనులు మీరు గ్యారంటీగా చేయాలి. ఏ పని చేయాలన్నా ఆ మూడు ఉంటేనే మీ కోరిక తీరుతుంది. ఆ మూడు లేకపోతే మీ కోరిక తీరదు. ఒక చిన్న కోరిక అనుకుందాం, సినిమా చూడటానికి వెళ్ళాలి, అది ఒక కోరికే కదా. ఆ కోరిక తీరాలన్నా మీరు యజ్ఞం చేయాలి, మూడు చేయాలి పనులు. ఆ మూడు పనులు జపం చేస్తున్నప్పుడు చేస్తే మీ కోరికలు తీరుతాయి. ఉదాహరణ దేంతో చెప్తున్నాను ఊహించుకోండి, సినిమా చూడటం అనే యజ్ఞము. యజ్ఞము అంటే అర్థమైందా ఏంటో, ఆ భాష అర్థం చేసే యజ్ఞము అంటే ఫలితం రావాలి. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్త్విష్ట కామధుక్. సృష్టికర్త మీతో పాటు యజ్ఞాన్ని పుట్టించాడు, మీతో పాటే పుట్టున్నాయి. కర్ణుడికి ఎలాగైతే సహజ కవచ కుండలాలున్నాయో అలాగే మీకు కూడా యజ్ఞం ఉంది, యజ్ఞ విధానం ఉంది. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా ప్రజలను యజ్ఞంతో పాటు పుట్టించాడు. ఆ యజ్ఞం గురించి, దాన్ని జపంతో కలపటం గురించి చెప్తూ డైరెక్ట్ గా ఉదాహరణ ఇస్తున్నాను నేను. మనకు అర్థమయ్యే ఉదాహరణ ఏంటంటే మీరు సినిమా చూడటానికి వెళ్ళాలి, ఆ కోరిక తీర్చుకోవటానికి మీరు చేసే పనిని యజ్ఞము అంటారు. యజ్ఞము అంటే ఇప్పుడు అర్థమైందేంటో, మీరు ఏ కోరిక తీర్చుకోవాలనుకుంటున్నారో ఆ కోరిక తీర్చుకునే విధానం యజ్ఞము. కొంచెం సంస్కృత్ వస్తే ఇంకా అర్థమవుతుంది మీకు. యహ జ్ఞా ఎవడవుతే తెలిసి చేస్తాడో యజ్ఞము అని. అంచేత మీ కోరిక ఎలా తీర్చుకోవాలి, జపయజ్ఞం గురించి మాట్లాడుతూ చెప్తున్నాను నేను. డైవర్ట్ అవటం లేదు కదా, కన్ఫ్యూజ్ అవటం లేదు కదా, చెప్తాను అర్థమవుతుందా. ముందే ఏం చెప్తాను నేను, ప్రదక్షిణ వేస్తున్నప్పుడు మీరు అదే పదాలు మీ కోరిక తీర్చుకునే దిశలో అడుగులు వెయ్యాలి. అందుకే హైదరాబాద్ లో వీసా వెంకటేశ్వరులు ఉన్నారు ఒక ఆయన, మీరు విన్నారో లేదో, విన్నారా ఎవరైనా కాస్త చేయొచ్చండి నాకు కనిపించటం. విన్నారు కదా, అంటే అర్థం ఏంటి, అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే వీసా వస్తుంది. అంటే అక్కడ చేస్తున్న వాళ్ళ ప్రదక్షిణ దిశ ఎటుంది, వీసా వెళ్ళింది. అర్థమవుతుందా, అడుగులు వేస్తున్న వాళ్ళందరూ అక్కడ ఆ దిశలో వెళ్తున్నారు. ఎలా వెళ్లాలి ఆ దిశలో అన్నదానికి యజ్ఞం గురించి చెప్పబోతున్నాను నేను, సినిమా గురించి చెప్పబోతున్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సినిమాకి వెళ్లాలంటే మొట్టమొదట మీకు మూడు గంటల టైం ఉండాలి. అవునా కాదా, నాకు మూడు గంటల టైం లేదండి, అరగంట టైం ఉంది అంటే మీ ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్ ఏదో చూసుకోండి. సినిమా హాల్కు వెళ్లి సినిమా చూడాలి అంటే మొదటి కండిషన్ ఏంటి, మూడు గంటల టైం ఇవ్వాలి మీరు. అంటే మీరు ఏం చేస్తున్నారు, మీ కోరిక తీర్చుకోవటానికి సమయాన్ని దానం చేస్తున్నారు. ఎవరికి దానం చేస్తున్నారు, ఎవరికి దానం చేస్తున్నారు సమయాన్ని, సినిమా హాల్ కట్టిన వాడి కుర్చీకి దానం చేస్తున్నారు. అవునా కాదా, ఇది చేయకుండా మీరు సినిమా చూడగలరా. మొట్టమొదటి సమయదానం ఇవ్వాలి మీరు. సమయదానం ఇచ్చాక మీరు ఇంకొక పని చేయాలి కదా. ఇప్పుడు మరి టికెట్ రేట్ పెరిగాయో లేదో నాకు తెలీదు. ఇప్పుడు ఎంత టికెట్ రేట్ ఈ మధ్య నేను చూడలేదు డైరెక్ట్ గా, అంటే నన్ను తీసుకెళ్లారు కానీ నా జేబు నుంచి డబ్బు తీయలేదు నేను. అంచేత 30 రూపాయలు ఇప్పుడు ఈయన వెళ్ళలేట. ఎంతమ్మా టికెట్? ఓరి నాయన సరే అవుతే 100 రూపీస్. అంటే మీరు ఎంత అంత అనుకోండి, అంత డబ్బు ఇవ్వాలి, సమయం ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి, సమయదానం చేయాలి, సమయాన్ని ఇవ్వాలి. తర్వాత ఏ దానం చేయాలి, డబ్బు దానం చేయాలి. చేశాము, అంతా బాగానే ఉంది, కానీ ఆ సినిమా భాష మనకి తెలియదు. వెళ్ళాం కదా, తెలిసిన సినిమాకి పోతే వెళ్తాం కానీ తెలియని సినిమాకి వెళ్ళాం కదా, భాష తెలియాలి కదా. ఇప్పటికీ నాకు ఇంగ్లీష్ సినిమాలు అర్థం కావు. నేనవుతూ ఉంటా ఏంటో భౌ 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 అంటారండి, నాకేం అర్థం కాదని. అంతే ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాను నేను. అంచేత సినిమా అర్థం చేసుకుని ప్రతిభ ఉండాలి. ప్రతిభ అంటే తెలిసే విధానం. అంచేత ఒక చిన్న సినిమా చూడాలి అనుకుంటేనే మీరు మూడు ఇవ్వాలి, సమయాన్ని ఇవ్వాలి, చెప్పండి డబ్బులు ఇవ్వాలి, ప్రతిభ ఇవ్వాలి. అంచేత మీ ఏ కోరిక తీర్చుకోదలుచుకున్నా ఆ దిశలో అడుగులేస్తే సరిపోదు, మీరు యజ్ఞం చేయాలి. యజ్ఞానా జప యజ్ఞోస్మి. ఈ జపము అనేటటువంటి దాంట్లో ఏ ఫలితాన్నైనా పొందవచ్చు అనేది మన మంత్రశాస్త్రం చెప్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు ఫలితాన్ని అది ఇస్తుంది? మంత్రాన్ని ఉపయోగిస్తే. మీరు ఉపయోగించుకోకపోతే మంత్రం ఫలితం ఇవ్వదు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? మంత్రం చేస్తూ ఉంటాం, మంత్రం ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియదు. మననాత్ త్రాయతే ఇతి మంత్రః. మీరు మననం చేసుకోవాలి ఆ మంత్రాన్ని. ఆ మంత్రాన్ని మీరు మననం చేసుకోకుండా జపం చేసుకుని పక్కన మాల పెట్టేశాను, దాని ఫలితం దానికి ఉంటుంది, అది వేస్ట్ అని నేనంటే. కానీ స్పీడప్ చేయడానికి రెండేళ్లలో మనం ప్రపంచాన్ని మార్చివేయవచ్చు, ఇది తెలుసున్నటువంటి వాళ్ళు కొద్ది మంది కలిస్తే చాలు. ఎక్కువ మంది అక్కర్లే. ఇంకంటే మీ జీవితాలే వాళ్లకి ప్రేరణిస్తాయి, వీళ్ళు ఎలా ఇది సాధించగలిగారు. మొదటిది ప్రదక్షిణ, రెండవది జపము యొక్క యజ్ఞ విధానం. అంటే జపం చేస్తున్నప్పుడు మీరేమేమి ఇవ్వాలి? సమయం ఇవ్వాలి కదా. సరే, అనుష్ఠానాలు చేసేవాళ్ళు రోజుకో గంటన్నర టైం ఇస్తారు. కానీ వాళ్ళు డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? వాళ్ళ ప్రతిభ ఏదైనా ఇస్తున్నారా అంటే బిగ్ జీరో. ఇంకా ఏమైనా అంటారంటే నేను అనుష్ఠానం చేస్తున్నాను తప్ప, కనుక నాకు ఎంత డబ్బు వచ్చింది అని చూస్తాడు తప్ప. అర్థమవుతోందా? జప యజ్ఞం అయిన తర్వాత ఇంకొక పని మీరు చెయ్యాలి, దాన్ని తీర్థ స్వీకరణ అంటారు. తీర్థం ఇస్తున్నప్పుడు చదివే మంత్రం ఎప్పుడైనా గుర్తుందా ఎవరికైనా? గుళ్ళో తీర్థం తీసుకున్నారా ఎవరైనా? మీరెవరు గుడికి వెళ్లేదా? వెళ్లారు కదా. ఏం మంత్రం చెప్తాడు? అకాల మృత్యుహరణం. ఆ పదం యొక్క బరువు తెలుస్తోందా మీకు? అకాల మృత్యు ఉండదు. తర్వాత సర్వవ్యాధి ప్రశమనం. మరి ఆ తీర్థానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? లేకపోతే ఉత్తినేవాళ్ళు శ్లోకం చదివేయాలని చదివిస్తున్నారు, ఇప్పుడు మాత్రం చదివేయాలని చదివిస్తున్నారు. చాలా మందికి తీసుకునేవాడు దాన్ని గమనించుకోడు, ఇస్తున్నవాడు దాన్ని గమనించుకోడు. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి ప్రశమనం, తర్వాత సమస్త సర్వపాప క్షయకరం. అక్కడ గ్యాప్ వస్తుంది. విష్ణు దాంట్లో ఉంటే విష్ణు పాదోదకం, శివుడి గుడిలో ఉంటే అక్కడ ఏ పేరైనా పెట్టచ్చు అన్నది అర్థమవుతుందా? కానీ ఎవరి తీర్థము మీరు తీసుకున్నా గ్యారంటీ ఏంటి అంటే ముందు అకాల మృత్యువులు ఉండవు, అంటే యాక్సిడెంట్స్ ఉండవు, వ్యాధులు ఉండవు, పాపాలు ఉండవు. మరి దేవాలయాలలో మన ఋషులు చెప్పినటువంటి ఆ శ్లోకము ఆ మంత్రము అబద్ధమా? అబద్ధమా అనుకుంటే అసలు మనం చేయకలేరు, ఇక్కడి నుంచి ఇలా లేచి వెళ్ళిపోతాం. నేను అబద్ధం అనుకోవటంలే. దాని ఫలితాలు నా జీవితంలోనే చాలా వందలాది మంది దాని ఎఫెక్ట్స్ చూశారు ఎలా ఉంటుందో. అంచేత ఈ మూడు మన జీవితాలలో ప్రవేశించాలి. ప్రదక్షిణలు, జపము, మూడోది తీర్థం. ఈ తీర్థాలు ఎలా ఉపయోగించుకోవాలి అనే దాంట్లో విష్ణుపాదోదకం, శివపాదోదకం, బ్రహ్మపాదోదకం, దుర్గాపాదోదకం, క్రైస్ట్ పాదోదకం, మొహమ్మద్ పాదోదకం అనొచ్చు అనకూడదా? అర్థమవుతుంది కదా. ఇక్కడ మతాలకి జాతికి ఏం సంబంధం లే. కావలసిందేంటి? మన జీవిత విధానాల్లో దీన్ని ఎలాగో ఉపయోగించుకోవాలి. ఇచ్చట దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే గురు పాదోదకం శుభం అనొచ్చా అనకూడదా? ఏ గురువు పాదోదకం అయినా అకాల ముచ్చహరణం, సర్వవ్యాధి ప్రశమనం, సర్వపాప క్షయకరం అవుతుందా అవదా? అంచేత ఈ సత్రయాగంలో నా ప్రయత్నము మన ప్రయత్నము ఏం జరగాలి అంటే, నువ్వు ఏ గురువు పాదోదకం తాగితే మాకేంటి, కానీ ఆ గురువు పాదోదకం తాగుతున్నావా, నువ్వేం చేస్తున్నావు? పాదోదకం మనం సాధించండి. మరి గురువు పాదోదకం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? చాలా సింపుల్ మాస్టర్, ఏముంది, గురువు కాళ్ళు పట్టుకు లాగేస్తాం, ఆయన నీళ్లు పోసేసి కాలి మీద అంతా తడిగేసి, అది ఓకే, అది కరెక్టే, కాదంటనే నేను. కానీ మీరు దేవాలయాలలో అక్కడ కూడా ఇంకొక మాట చూసి ఉంటారు, మీరు చూసి ఉండరు, శతకోపం అని పెడుతూ ఉంటారు. చూశారా శతకోపం మీద ఏదైనా బొమ్మ ఉంటుంది? చూశారా? పాదుకలు ఉంటాయి. చూశారా? అది ఆ సైన్స్ మనం మళ్ళీ గట్టి తెచ్చుకోవాలి. దానికి సత్రయాగం పెడుతున్నాం. దానికి ఆహ్వానం ఏమిటి? మీ ఏ గురువు శిష్యులవుతాయి? శతగోపం పెడుతున్నప్పుడు పాదుకల మీద ఏదైనా పేరు రాసిందా, ఫలానా గురువు పాదుకలే అని? ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ పాదుకలే ఉంటాయి. ఆ పాదుకలలో ఉన్నటువంటి చాలా స్పెసిఫిక్ ఫార్ములా ఒకటి ఇప్పుడు నేను చెప్పగలను, టైం ఎక్కువ లేదు. కాళ్ళు ఎప్పుడు కూడా కళ్ళకి సంబంధించినటువంటి కర్మేంద్రియము అని యోగ విద్య నేర్పుతుంది. యోగా అంటే ఏమని ట్రాన్స్లేట్ చేసుకోమన్నా మిమ్మల్ని నేను? యోగా అంటే ఏమనుకోవాలి మీరు? సైన్స్. ఎక్కడెక్కడ యోగా అనే పేరు వచ్చినా సైన్స్ అనే మాట పెట్టుకుంటే కరెక్ట్ గా అర్థం అయిపోతుంది. ఇంచేత కళ్ళకి కర్మేంద్రియము కాళ్ళు, ఇది యోగ విద్యలో చెప్పబడి ఉంది, అంటే యోగిక్ సైన్స్ లో చెప్పబడి ఉంది. మీకు ఫార్ములా ఇప్పుడే అర్థమైపోతుంది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే. అందుకే నేను చెప్పాను, భారతీయులు కనుక కాస్త జాగ్రత్తగా వింటే అసలు ఈ లెక్చర్ చాలు, మీకు మీరే డెవలప్ చేసేసుకోగలరు విధానాన్ని. కళ్ళు కాళ్ళు లింక్ అది, జ్ఞానేంద్రియము కర్మేంద్రియము. జ్ఞానం ఏం చెప్తుంది? మీకు ఒక కోరిక కోరుతుంది, ఆ కోరి వైపు వెళ్ళటానికి ఏం నడవాలటు? పాదాలు నడవాలి. ఇప్పుడు అర్థమైందా పాదోదకం అంటే ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించుకోండి. ఆ పాదోదకం మన శిరస్సు మీద పెట్టుకుంటాం. ఈ శిరస్సు మీద పెట్టుకున్నటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి పాదుకలు పెట్టుకుంటున్నాడో ఆ స్థితిలోనే తన కార్యక్రమాలు చేస్తాడు. ఉదాహరణ భరతుడు. భరతుడు ఏం చేశాడు తెలుసు కదా? శటకోపం బదులు ఆయన ఏం చేశాడు? రాముడు పాదుకల నెత్తి మీద పెట్టుకుని వెళ్ళాడు. వెళ్తే ఆయన ఏమయ్యాడు? రాముడు వలె రాజ్యాన్ని పాలించాడు. ఉదాహరణ అర్థమవుతోందా మీకు? అలా పాదుకలను కనుక మీరు ఉపయోగించుకుంటే మీరు ఉండరు అక్కడ. ఎవరి పాదుకలు మీ మీద పెట్టారో వాడు ఉంటాడు అక్కడ. ఆ మార్పు నేర్చుకోవాలి మీరు. కష్టమైంది ఏం కాదు. భరతుడు రాముడుగా మారటానికి ఎంత టైం పట్టింది? పాదుకలు నెత్తి మీద పెట్టే అంత టైమే పట్టింది. పట్టాక ఏం చేయాలి? రాముడు వలె నడవాలి. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మరి అలా మేము ఎలా చేయగలమండి తెలియని దాని గురించి? తెలియని విషయం అయితే ఏదో చేస్తామండి, మరి మా గురువుల గురించి పెద్దగా తెలియదు మాకు, వాళ్ళ గురించి మేము పెద్దగా అధ్యయనం చేయలేదు, మరి మేము ఎలా నడవాలి? చిన్న ఉదాహరణ చెప్తాను నేను మనుషులకి. మీకు డ్రైవింగ్ రాదు, మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలి. అంచేత డ్రైవర్ పక్కనే కూర్చుంటారా లేకపోతే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటారా? కొంచెం రియాక్ట్ అవ్వండి. డ్రైవర్ పక్కన కూర్చుంటే మీకు ఎన్నాళ్ళకి డ్రైవింగ్ వస్తుంది? ఎప్పటికే రాదు. డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే? కూర్చుంటే రాదు. కూర్చున్నాక ఏం చేయాలి? వాడు చేసినట్టు చేయాలి. మీకు వచ్చా వాడు చేసినట్టు రాదు కదా, మరి ఎందుకు కూర్చున్నారు అక్కడ? వాడు చేసినట్టు ప్రయత్నించండి. ఉదాహరణ అర్థమైందా? నేను రాముడిలాగా ఉండగలనా, నా గురువులాగా ఉండగలనా, హనుమంతుడిలాగా ఉండగలనా? అవడడిగాడది. నీకు డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ రాకుండా డ్రైవింగ్ సీట్లోనే కూర్చున్నావు, కూర్చుని ఏం చేసావు? ప్రయత్నించావు. అలాగా ఇక్కడ అదే ప్రయత్నించి. ఉదాహరణ అర్థమైంది. ఇది సత్రయాగంలో వేదాలు చాలా ప్రముఖ పాత్ర మన భారతీయ సంస్కృతికి ఉపయోగపడతాయి. మీరు వేదాలు ఎప్పుడు చూడలేదు, వేదాలలో ఏ దేవతల గురించి ప్రసక్తి లేదు. నేను చూసి చెప్తున్నాను, వేదాల్లో దేవతల గురించి ఏం మాట్లాడలేదు. మీలో ఉన్నటువంటి ప్రాణశక్తులకి విభిన్న దేవతల పేర్లు పెట్టారు, ఏ దేవత గురించి లేదు. అసలు వేదం అంతా కూడా అగ్నితో స్టార్ట్ అవుతుంది, దాన్ని వేదాలలో ఆది సూక్తము అంటాం, అగ్ని సూక్తము అంటాం. అగ్ని దేవత మీకు తెలుసా? అగ్నిని ఎప్పుడైనా చూశారా మీరు? చూడలేదా? ఎందుకు కొంచెం మొహమాట పడుతున్నారు? అదే అగ్నిని యజ్ఞ విధానంలో ఉపయోగించుకోగలిగితే అది దేవతాశక్తిగా మారుతుంది. ఇదే వాయువు యజ్ఞ విధానంలో కనుక ఏంటమ్మా, ఉదాహరణలు అర్థమవుతుందా? యజ్ఞము అంటే ఏం చేయాలి మీరు? ఓం భూర్భువస్వ తత్ర్వ దేవస్య స్వాహ, గాయత్రి వాళ్ళు అవుతే, శివ వాళ్ళు అవుతే ఓం నమ శివాయ స్వాహ, దుర్గా ఉపాసకులు అవుతే ఏం చేస్తారు? ఓం ఐహీం క్లీం చాముండాయ విచ్చే స్వాహ. ఇది యజ్ఞం కాదు, యజ్ఞంలో ఒక భాగం. అసలు యజ్ఞం ఏమని చెప్పాను నేను? ఏమివ్వాలి మీరు? సమయం ఇవ్వాలి, అంశదానం ఇవ్వాలి, ప్రతిభాదానం ఇవ్వాలి. ఇస్తే కదా వచ్చేది ఏదైనా. ఎప్పుడైతే వాయువుకి కనుక నీ టైం ఇవ్వగలుగుతావో, మీరు కూడా హనుమంతుడు వలె వాయుపుత్రులు అయిపోతారు. మీరు వాయువుకి టైం ఎక్కడిస్తున్నారు? ఇంకొక పని చేస్తున్నారు, వాయువుని కలుషితం చేయటానికి మాత్రం చాలా టైం ఇస్తున్నారు. కానీ వాయువుకి టైం ఇవ్వటం లే, వాయువుకి మీ సమయం ఇవ్వాలి, వాయువుకి మీ ధనం ఇవ్వాలి, వాయువుకి మీ ప్రతిభ ఇవ్వాలి. ఇది వేదాలలో చెప్పబడి ఉంది. ఇది వేదాలలో ఎవరికి తెలియదు. ఇది చెప్పబడి ఉంది అన్నది ఫారినర్స్ కొంచెం కొంచెం అలవాటు చేసుకుని జర్మనీలో ఉన్నటువంటి ఒక రెండు యూనివర్సిటీస్ దేవసంస్కృతి విశ్వవిద్యాలయం హరిద్వార్తో ఈ వేదిక లింక్ అయ్యింది రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు. మన ఋషులు అగ్ని సూక్తంతో మొదలెట్టారు. చాలా మంది అక్కడ నన్ను అడిగింది ఏంటి అంటే, అసలు అగ్ని సూక్తంతో ఎందుకు మొదలెట్టారండి, మీరు ఏదైనా లాజిక్ చెప్పగలరా అన్నారు. ఏదైనా లాజిక్ అంటే సైన్స్ లో ఏదైనా లాజిక్ ఎందుకు చెప్తాం, ఉన్న లాజిక్ చెప్తాం అన్నాం. సరే ఉన్న లాజికే చెప్పండి అని అడిగారు వాళ్ళు. నేను చెప్పాను లాజిక్, ఈ మొత్తము సృష్టిని ప్రపంచము అంటాం, అంటాం కదా. ఏంటా ప్రపంచం? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఇందులో మీకు డౌట్స్ లేవు కదా. నేను వాళ్ళకి ఏం చెప్పాను అంటే, ఈ మొత్తము ప్రపంచము ఈ ఐదింటితోనే నిర్మించబడి ఉంది, కానీ ఈ ఐదింటిలో అగ్ని స్పెక్టేటర్ మాత్రమే, అగ్ని వల్ల మాత్రమే మిగతా వస్తున్నాయి అని చెప్పారు. మీరు ఒప్పుకుంటారా అది? అగ్నితోనే అన్నీ వచ్చాయని. ఐస్ సాలిడ్, ఉదాహరణ అర్థమవుతుందా? మంచు గడ్డగట్టి ఉంటే పృథ్వీతత్వం అంటాం, దాన్ని వేడి చేస్తే ఏమవుతుంది? జలతత్వం అవుతుంది. దాన్ని ఇంకా వేడి చేస్తే ఆవిరి అవుతుంది. ఇంకా వేడి చేస్తే పదముగా మారుతుంది, అది శబ్దముగా మారుతుంది. అది ఇంకా మనం పట్టుకోలేదు, సైంటిస్టులు పట్టుకున్నారు. అంచేత వేడి తగ్గించుకుంటూ వస్తే ఏమవుతుంది? పదము నుంచి ఆవిరి, ఆవిరి నుంచి జలము, జలము నుంచి మంచు. అంటే ఈ నాలుగు తత్వాలలో బేసిక్ గా ఏముంది? అగ్ని ఉంది. అగ్ని ఎక్కువ ఉంటే ఆకాశ తత్వానికి వెళ్ళిపోతాం, అగ్ని తగ్గిపోతే పృథ్వీ తత్వానికి వెళ్ళిపోతాం. ఈ మాట విన్నాక వాళ్ళు, ఒక యూనివర్సిటీ పేరు గుర్తు రావటం లేదు, 6 మంత్స్ కోర్సు పెట్టేసుకున్నారు వాళ్ళు. మీరు చూడండి అక్కడ వాళ్ళ లెటర్. ఈ మాట చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకే ప్రశ్న అడగలేదు వాళ్ళు. పరంపూజ గురుదేవులు ఈ టెక్నిక్ అన్ని కూడా ఆయన 20 పుస్తకాల్లో రాసి ఇచ్చేశాడు. మరి ఆ పుస్తకాలు ఇంగ్లీష్లో ఉన్నాయా? లేవు. పర్వాలేదండి, మీరు చెప్పింది మాకు అర్థమైపోయిందని బోస్టన్ యూనివర్సిటీ అనుకుంటా వాళ్ళు 718 సిలబస్లు ఉన్నాయి వాళ్ళకి. ఇమ్మీడియట్ గా ఈ లెక్చర్ విన్న మూడో రోజు వాడు 720 లెక్చర్ 6 మంత్స్ కోర్స్ స్టార్ట్ చేసేశారు. నేను అప్పుడు ఇంకా అమెరికాలోనే ఉంటాననుకున్నాను, నాకు కొంచెం ఇక్కడ పనుండి వచ్చేసాను. నేను ఇక్కడ నుంచి వాళ్ళు ఓపెన్ లెక్చర్ అడిగారు, ఓపెనింగ్ సెరమనీ చేస్తున్నా ఉండి మీరు ఎక్కడుంటే ఉండి అక్కడి నుంచి మాకు స్పీచ్ ఇవ్వండి. సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటే అది. ఒక విషయం అర్థమయ్యాక విని వెళ్ళిపోవటం కాదు, దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. ఆచరణలో పెట్టుకున్నాక కొన్నిటికి టైం పడుతుంది గ్యారంటీగా. ఇంజనీర్ అవ్వాలంటే నువ్వు ఫీజుకి డబ్బు కట్టేసి డబ్బు కట్టేశావు కదా, దాని తర్వాత ఏదో ఒక సీటు నీకు ఇస్తాడు వాడు, అక్కడ ఆ సీట్లో కూర్చుంటావు. కూర్చున్నాక ఏం చేయాలి నువ్వు? ప్రతిరోజు వెళ్ళాలి రావాలి, వెళ్ళాలి రావాలి, వెళ్ళాలి రావాలి. జాగ్రత్తగా వినండి, సత్రయాగంలో నీకు ఇది నేర్పబోతున్నాను. వెళ్లి వచ్చాక మొదటి రోజు కంటే రెండో రోజు, నువ్వు మొదటి రోజు కంటే రెండో రోజు కొంచెం ఎక్కువ ఇంజనీరు అయ్యావా అవ్వలేదా? 5 ఏళ్ల చివరిలో తెలుస్తుందా, రెండో రోజే తెలుస్తుందా మీరు ఇంజనీరింగ్ నేర్చుకుంటున్నారో లేదో? రెండో రోజే తెలిసిపోతుంది మీకు. ఉదాహరణ అర్థమైందా? అది ఇక్కడ జరగాలి మీ జీవితాలలో. మీరు నేర్చుకుంటున్నటువంటి ఆధ్యాత్మిక విద్య, మీరు చేస్తున్నటువంటి ఆ సాధనలు ప్రతి ఒక్కరోజు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాయా లేదా దిశలో తెలియాలి, తెలుస్తుంది. ఒక్క కోర్సు నాకు చెప్పండి. మీరు ఇవాళ క్లాస్కి వెళ్ళానండి, రెండో రోజు క్లాస్కి వెళ్ళానండి, నిన్న ఎక్కడున్నానో అక్కడే ఉన్నాను, మార్పేం లేదు అని అంటారా ఎప్పుడైనా? ఖచ్చితంగా మీరు ఎంతో కొంత ముందుకు వేస్తారు. వేస్తారా వేరా? మరి ఇక్కడ ఎందుకు వేయటం లేదు మీరు? అంటే మీరు చెప్పొచ్చు, ఆ రోజు క్లాస్ క్యాన్సిల్ అయిపోయిందండి, ఆ రోజు స్ట్రైక్ అయిపోయిందండి. అది వదిలేయండి. క్లాసు జరిగితే మీరు ఏ సిలబస్ చదువుతున్నారో ఆ సిలబస్లో మీరు ప్రతిరోజు కొంచెం 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 స్పష్టంగా ముందుకెళ్తారు. మరి ఇక్కడ ఎందుకు వెళ్ళరు? మీ సిలబస్ తెలియదు మీకు, గోల్స్ తెలియదు మీకు. తప్పక్కడ జరుగుతుంది, అంతకంటే లేదు. సిలబస్ తెలిస్తే ఏ ప్రాబ్లం లేదు, మీరు ఏ గురువు శిష్యులైనా ప్రాబ్లం లేదు. ఫిజిక్స్ చదివినవాడు ఫిజిక్స్ చదివి సైంటిస్ట్ అవుతాడు, కెమిస్ట్రీ చదివినవాడు కెమిస్ట్రీ చదివి సైంటిస్ట్ అవుతాడు, ఇంజనీరింగ్ వాడు ఇంజనీరింగ్ చదివి ఇంజనీర్ అవుతాడు, మెడిసిన్ చదివినవాడు మెడిసిన్ చదివి డాక్టర్ అవుతాడు. ఇలా అందరూ అన్ని రకాల విద్యలు వాళ్ల వాళ్ల గురువుల దగ్గర నేర్చుకున్నాక వాళ్ళు సమాజానికి ఉపయోగపడుతున్నారా పట్టం లేదా? పడుతున్నారు కదా. మెడిసిన్ చదివినవాడు మందులు ఇస్తాడు, ఇంజనీరింగ్ చదివినవాడు స్ట్రక్చర్స్ గురించి చెప్తాడు, కెమిస్ట్రీ చదివినవాడు ఫార్మసిస్ట్ అవ్వచ్చు వాడి సబ్జెక్ట్ ప్రకారం ఏదో ఒకటి చేస్తాడు, ఫిజిక్స్ చేసేవాడు వాడి పని చేస్తాడు, లాంగ్వేజెస్ చదివినవాడు ఆర్ట్స్ వాటిలో అది సమాజానికి ఇస్తుంది. మరి ఇంతమంది గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మిక విద్య మనం ప్రపంచానికి సొసైటీకి ఏదైనా ఉపయోగపడుతున్నామా? ఉపయోగపడకపోతే నువ్వు చదివిన చదువు నీకు తిండి కూడా పెట్టదు, అవునా కాదా? ఇంజనీరింగ్ చదివేశావు నువ్వు సమాజానికి ఉపయోగపడటం లేదు. సమాజానికి ఉపయోగపడటం లేదు అంటే ఏదో కంపెనీలో ఉద్యోగం దొరకలే నీకు. ఉద్యోగం దొరకకపోతే ఏమవుతుంది? నీ చదువు వేస్ట్, అవునా కాదా? మన ఆధ్యాత్మిక విద్య సమాజానికి ఉపయోగపడగలిగితే, సమాజానికి ఉపయోగపడాలి అని చెప్పారు ఋషులు. 5 రకాలుగా ఉపయోగపడవచ్చు మీరు సమాజానికి, ఆ లెవెల్స్ చెప్పారు వాళ్ళు. ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. మనము చదువుతున్నటువంటి ఆధ్యాత్మిక విద్య ఏ సంస్థలో అయినా మీరు ఉండండి, హనుమాన్ చాలీసా చదువుకుంటుంటే అదే చదవండి. కానీ ఋషి నుంచి దేవర్షికి ఎదిగే ప్రాసెస్ లో ఉన్నారా? నేను ఇందాక సిలబస్ గురించి చెప్పినందుకు ఎక్కడున్నారు మీరు? ఎక్కడికి వెళ్తున్నాం మనం అది తెలియటం లేదు. దానికి సత్రయాగంలో 4 బోధనలు చేయబడతాయి మీకు. మొట్టమొదటిది ఏంటి అంటే గురుకులాలు. మీరు ఒక గురుకులానికి చెందిన వాళ్ళై ఉండాలి. ఎలాగో అయి ఉంటారు మీరు. శ్రీ అరబిందో సొసైటీ గురుకులానికో, థియోసాఫికల్ సొసైటీ గురుకులానికో, ఆర్య సమాజ గురుకులానికో, పిరమిడ్ గురుకులం అనుకో, అమ్మ గురుకులం అనుకో. ఏ గురుకులానికి? గురుకులం అంటే అర్థమైందా? ఇప్పుడు మీరు ఏదో గురుకులానికి చెందారు. అదేంటి మాస్టర్ మీరు ఎలా అనిస్తారు, ఇది గురుకులం ఎలా అవుతుంది అంటారు. ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి టీచర్స్ ఎవరు? డాక్టర్సా ఇంజనీర్సా? నేను అడిగిన ఉదాహరణ అర్థమైందా? ఇంజనీరింగ్ కాలేజీలో మీరు చదువుతున్నారు, మీకు పాఠం చెప్పేది ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు చెప్తున్నారా, లేకపోతే మెడిసిన్ చదివిన వాళ్ళు వచ్చి చెప్తున్నారా? మెడికల్ కాలేజీలో డాక్టర్స్ చెప్తారు కదా. అంటే ఇంజనీరింగ్ కాలేజీలో మీరు ఏ కులానికి చెందినవారు? ఇంజనీరింగ్ గురువుల కులానికి చెందినవారు, అవునా కాదా? మీ గురువు ఇంజనీరేగా. మెడికల్ కాలేజీలో డాక్టర్ గురువులు, ఆ గురుకులాలుగా ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలు ఆ స్థితికి ఎదగాలి. గురువు ఆ స్థితిలోనే ఉన్నాడు, మనోసల ఆ స్థితి గురించి అడగటం లేదు, ఆయన మార్గదర్శనం తీసుకోవటం లేదు. అందువల్ల అన్ని రకాల సాధకుల్ని నేను రమ్మని, మీరు మీ సాధనే చేయండి, మీ గురువునే పాటించండి, కానీ మీరు గురుకులానికి చెందారా లేదా అంటే నా ఉద్దేశం ఏంటి, కించపరుస్తున్నానా లేకపోతే మీకు ఏదైనా ఒక దిశ ఇవ్వటానికి ట్రై చేస్తున్నానా? అర్థమైందా? మీరు లలిత చేస్తారు, లలిత గురుకులం వాళ్ళు ఏం చేయాలి? హనుమాన్ చాలీసా చేస్తున్నారు, హనుమాన్ చాలీసా గురుకులం వాళ్ళు ఏం చేయాలి? పాస్ అయిపోయాక ఏం చేయాలో తెలియకపోతే నువ్వు డిగ్రీ తీసుకుని ఏం చేస్తావు? ఇది మొట్టమొదటి గురుకులాల గురించి అక్కడ నేర్పబడుతుంది మీకు సత్రయాగంలో. ఏ గురుకులం అయినా పర్వాలేదు, మీరు క్రిస్టియన్స్ అయినా కావచ్చు, ముస్లింస్ అయినా కావచ్చు, జైన్స్ అయినా కావచ్చు, పార్సీలు అయినా కావచ్చు, మీరు ఏదైనా కావచ్చు, కానీ మీకు మీ గురుకులం తెలిసిందా? తెలిస్తే ఏమవ్వాలి? మీరు గురువు అవ్వాలి. ఈ మాట అన్నప్పుడు చాలా మంది నా మీద విరుచుకుపడ్డాడు, నీకు ఎంత ధైర్యం, నువ్వు గురువు అయిపోతావా? నేనేం గురువు అయిపోతాను అంటే, కెమిస్ట్రీ చదివితే న్యూటన్స్ లా నాకు తెలుసు, న్యూటన్ ఏం చెప్పాడో ఆ నియమాన్ని నేను ఉపయోగించుకోగలను అంటే నేను న్యూటన్ అయిపోతానా, లేకపోతే న్యూటన్ జ్ఞానం ఉపయోగించుకున్నానా? న్యూటన్ అంత బుర్ర లేదు నాకు, ఉంటే నేను ఏదో కనిపెట్టేవాడిని లా అని. గురువు అయిపోతాను అంటే నా ఉద్దేశం గురువు అంత గొప్పవాడిని అవుతానని కాదు, గురువు ఏ నియమాలు చెప్పాడు. నేను కెమిస్ట్రీ వాడిని కనుక కెమిస్ట్రీ ఉదాహరణ చెప్తాను, డాల్టన్స్ థియరీ చెప్పగలను, బోర్స్ థియరీ చెప్పగలను, ఇంకా ఇంకా ముందుకు వస్తే ఐన్స్టీన్స్ థియరీ చెప్పగలను. అంటే నేనేంటి, నీల్స్ బోర్ అంత సైంటిస్ట్ అని అనుకుంటున్నారా మీరు? ఎవడు అనుకోడు. ఐన్స్టీన్ అంత గొప్ప సైంటిస్ట్ అని ఎవడు అనుకోడు. కానీ ఆ గురువు ఇచ్చిన మందం మనం, ఆ గురువు ఇచ్చిన నియమాలు మీరు ఉపయోగించుకోగలగాలి. నియమాలు ఉపయోగించుకోవటానికి నియమం తెలిస్తే చాలు, మీరు తెలివైన వాళ్ళు అవ్వక్కర్లేదు, గురువు అంత గొప్పవాళ్ళు అవ్వక్కర్లేదు మీకు. ఆ నియమాలు మీకు తెలిస్తే చాలు. కానీ నేను చెప్పింది మీకు అర్థమైపోయింటే ఇప్పుడే మీరు గురుకులాల నుంచి ఇంకొక స్టెప్ ముందుకెళ్తారు. మెడిసిన్ చదివాడు, క్లినిక్ పెడతాడు, ఓకే కదా. క్లినిక్ పెట్టాక ఏదైనా పేషెంట్ వచ్చాక, ఉండండి మా డాక్టర్ గురువు గారిని అడుగుతాను, మా డాక్టర్ని ఉండండి, ఒకసారి లైబ్రరీకి వెళ్ళి పుస్తకం రిఫర్ చేస్తానంటావా, లేకపోతే నువ్వు చదివిన అన్ని సంవత్సరాల విద్యను శ్రమ లేకుండా రాసేస్తావా? ఏం చేస్తావు? శ్రమ లేకుండా రాసేస్తావు కదా. క్లినిక్లో శ్రమ పడవు, నువ్వు మెడిసిన్ చదివినప్పుడు ఎంత కష్టపడ్డావో ఆ నాలెడ్జ్కి, కానీ దాని తర్వాత నువ్వు శ్రమ పడవు, దాన్ని ఆశ్రమము అంటాం, శ్రమ లేనిది. ఇంచట గురుకులం నుంచి ఎక్కడికి ఎదగాలి మీరు? ఆశ్రమానికి ఎదగాలి. ఆ కల్ట్ మర్చిపోయే మన భారతీయ సంస్కృతిలో ఈ మాటలకు విలువే పోయే ఆశ్రమం అంటే ఎక్కడో అడవిలో పోయాడనమాట వాడు. కానీ అసలు ఆశ్రమం అంటే ఎవడు? ఎక్కడో గురుకులంలో చదివినటువంటి వాడు వచ్చి సమాజానికి ఉపయోగపడతాడు శ్రమ లేకుండా. సరే, క్లినిక్ పెట్టుకున్నాడు, శ్రమ లేకుండా చేస్తున్నాడు. అలాగే కొన్ని వందల మంది కార్డియాలజిస్ట్ ఉన్నారు అనుకుందాం. కార్డియాలజిస్ట్ అంటే మీకు తెలుసు కదా, హార్ట్ స్పెషలిస్ట్. ఆ మాట ఎందుకు అన్నాను అంటే కొంచెం నాకు వాళ్లతో సంబంధం ఉంది, జ్ఞానపరంగా కాదు, నా హృదయపరంగా. కాస్త వాళ్ళు నా హృదయాన్ని చెక్ చేస్తూ ఉంటారు కరెక్ట్గా ఉందా లేదా. అంచేత ఓ వంద మంది వంద మంది నాకు తెలియదు, ముగ్గురో నలుగురో తెలుసు, కానీ వంద మంది కార్డియాలజిస్ట్ ఉన్నారు అనుకోండి. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? మెడికల్ గురుకులం నుంచి వచ్చారు. గురుకులం నుంచి వచ్చి ఏం చేశారు వాళ్ళు? ఆశ్రమం పెట్టుకున్నారు. వంద మంది, వంద ఆశ్రమాలు ఉన్నాయి. వీళ్ళు మళ్లీ మళ్లీ సబ్జెక్ట్ వెళ్లి చదువుకు రారు కదా. వీళ్ళు చదివి వచ్చాక మళ్ళా సబ్జెక్ట్ కొత్త కొత్తది వస్తూ ఉంటుంది కదా, మరి ఆ సబ్జెక్ట్ అన్నిటికీ ఇది ఎలా ఉపయోగించుకుంటారు వాళ్ళు? మీటింగ్ పెట్టుకుంటారు, కాన్ఫరెన్స్ పెట్టుకుంటారు. ఇంకో టెక్నికల్ పేరుంది, కాన్ఫరెన్సే కదా, డాక్టర్ కాన్ఫరెన్స్. కలుస్తారు వాళ్ళు. కలిసినప్పుడు ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళు నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలు కానీ, లేకపోతే వాళ్ళకి అనుమానంగా ఉండి ఇది మేము కరెక్ట్గా చేయలేకపోతున్నాం అండి, మీ పేషెంట్కి ఎలా చేస్తారని వాళ్ళు ఏం చేసుకుంటారు? అక్కడ మంధన చేసుకుంటారు వాళ్ళ ఆలోచనలను. అవునా కదా? మంధన చేసేటటువంటి దాన్ని అరణి అంటాం. అలాంటి పరిస్థితిని ఆరణ్యకాలు అంటాం. గురుకులం, ఆశ్రమం, ఆరణ్యకాలు. ఈ ఆరణ్యకాలే సత్రయోగం అని ఇంకొక పేరుతో చెప్పబడతాయి. మహర్షులు వస్తారు ఆరణ్యకాలకి. మీరు చదవండి మన పురాణాల్లో, మామూలు వ్యక్తులు రారు. మహర్షులందరూ కలిసి ఏదో ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. ప్రశ్న అంటే వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ఉంటారు. అవి క్లారిఫై అవుతూ ఉంటాయి. అవి పురాణాలుగా మనకి అందజేయబడ్డాయి. పురాణాలు చివరికి పనికి మాలిన కథలుగా మనం తీసుకుంటున్నాం. కానీ మీరు కనుక కొంచెం పైకెత్తి చూడగలిగితే, ప్రతి సంవత్సరము ఆకాశంలో రామాయణం పూర్తిగా జరుగుతుంది, మహాభారతం పూర్తిగా జరుగుతుంది. కళ్ళారా చూడవచ్చు. సిలబస్ అది. రామాయణ మహాభారతం మీరు కళ్ళారా నక్షత్రాలలో లిటరల్ గా చూడవచ్చు. చూస్తున్నామా మనం? మన వెబ్సైట్ లో రాజీవ్ అని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, దాని మీద రీసెర్చ్ చేసి అవన్నీ పెడుతున్నాడు. ఆ పటాలన్నీ ఆకాశంలో ఉన్న పటాలు, అబ్జర్వేటరీలో చేసినటువంటి పటాలు. బ్రహ్మపదము, విష్ణుపదము, రుద్రపదము లిటరల్ గా ఆకాశంలో ఉన్నాయి. మీరు ఉపయోగించుకోవచ్చు అవి. ఈ మూడు ఒకే లైన్లో దత్త జయంతి నాడు వస్తుంది. దత్తుడిని ఏమంటాం మనం? బ్రహ్మ, విష్ణు, రుద్ర ఒకడే. దత్త నాడు కనుక మీరు ఆకాశాన్ని చూస్తే ఈ మూడు పాదాలు ఒకే లైన్లో కనిపిస్తాయి. ఉపయోగించుకోండి. ఇది దేని గురించి చెప్తూ చెప్పాను? ఆరణ్యకాలు. అంతా సరే, కానీ ఈ ఆరణ్యకాలలో నేర్చుకున్న విద్య మళ్ళా ఎక్కడికి వస్తుంది? పేషెంట్కి వస్తుంది. ఉదాహరణ చెప్పింది, అర్థమైంది కదా. అప్పుడు అదేమవుతుంది? అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి ప్రశమనం, సర్వపాపక్షయకరం, ఆపాదోదకం శుభం. తీసుకోవచ్చు. ప్రతి దేవాలయాల్లోనూ ఇది వరకు అది ఉండేది, ఈ విజ్ఞానం ఉండేది. అందుకే అతన్ని పురోహితుడు అంటాం. పురానికి హితం కూరేవాడు అని. ఇప్పుడు పురానికే హితం కోరతాడు, వాడి హితమే మనం కోరటంలే. ఇంచేత వయం రాష్ట్రే జాగురయామ పురోహిత అంటే ఇప్పుడు అర్థమైందా మీకు? అది ఈ సత్రయాగం యొక్క లక్ష్యం. కానీ ఎందుకు, ఎందుకు ఇదంతా చేయటం? మళ్లీ మనము మన గురుకులాలనే రివైవ్ చేయాలి. గురుకులాలంటే అర్థమైంది కదా. మీరు లలిత ఉపాసకులు అవుతే లలిత ఏం చేసింది? లలితా సహస్రనామంలో మొదటి లైన్ ఏం చెప్తాం మనం? లలిత చదివిన వాళ్ళు ఉన్నారు కదా. శ్రీమాత శ్రీ శ్రీమత్ సింహాసన చిత్ అగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఈవిడ ఎక్కడ మీలో ఆవిర్భవించాలి? మీ చిత్తులో ఆవిర్భవించాలి. చిత్ అంటే ఏంటో మనకి తెలియదు. సైంటిస్టులకు ఎవరికి తెలియదు. నేను ఛాలెంజ్ చేశాను, మీకు మైండ్ అంటేనే ఏంటో తెలియదు. మన ఋషులకి నాలుగు తెలుసు, మనో బుద్ధి చిత్త అహంకారాలు. మీకు మైండ్ అంటేనే ఏంటో తెలియదు అని చెప్పా. తెలుసా మైండ్ అంటే ఏంటో? మాకు తెలుసండి అన్నాడు. ఎక్కడుందో చెప్పాను నన్ను. మైండ్ ఎక్కడుంది? ఎక్కడుంది మైండ్? మీకు మనస్సుందా లేదా? ఉందా? ఎక్కడుంది? ఎక్కడుంది ఆన్సర్? లేదు వాళ్ళ దగ్గర, మన ఋషుల దగ్గర ఉంది. సింపుల్ ఆన్సర్, చాలా సింపుల్ ఆన్సర్. ఐదు ఇంద్రియాలు ఉన్నాయి. ఐదు ఇంద్రియాల తర్వాత ఆరో ఇంద్రియం ఏంటి? మనశ్శస్త నింద్రియాన్ని. ఇంద్రియాల తర్వాత ఆరో ఇంద్రియము మనస్సు. మనస్సును మీరు ఇంద్రియంలాగా వాడుకోగలరా? మనస్సుకు లొంగిపోతున్నారు. టెన్షన్ వచ్చిందంటే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. పేపర్ న్యూస్ చూస్తే నాకు చాలా నవ్వుస్తుంది. నన్ను నువ్వు ప్రేమిస్తావా లేకపోతే చంపేస్తానంటాడు. నాకు అర్థం కాదు ఇదేం ప్రేమ. నాకు తెలిసి ప్రేమ అంటే ఏంటి అంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తావో వాడికి నీ లైఫ్ ఇచ్చేస్తావు. అవునా కాదా? ప్రేమ అంటే అది. ఇందులో మీరు కాదనరు కదా. కానీ పేపర్లో ఏం కనిపిస్తోంది మనకి? నన్ను ప్రేమించవా చెప్తా నీ పని. ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి. తప్పు అక్కడ జరుగుతోంది. మనస్సును ఇంద్రియంలాగా వాడటం లేదు. కానీ మనస్సు దాటి బుద్ధికి వెళ్ళాలి మీరు. బుద్ధి ఏంటో మనకు తెలీదు, ఇంటెలెక్ట్ ఏంటో మనకు తెలీదు. దానికి నేను చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. అమెరికాలో ఒక కంపెనీ, కరెక్ట్ సంఖ్య గుర్తులేదు, $10,000,000,000. ఈ సంఖ్య కరెక్ట్ కాదు కానీ కొన్ని వేల డాలర్లు, పదివేల కంటే ఎక్కువే ఉండొచ్చు, $10,000,000,000 ఏమంటారు దాన్ని, తప్పు జరిగితే పే చేస్తాం, ఫైన్ కట్టారు. $10,000,000,000 ఫైన్ కట్టారు వాళ్ళు. ఫైన్ కట్టినా వాళ్ళు బాగానే ఉన్నారు. ఎందుకో తెలుసా? చాలా మంది బుద్ధిహీనులు కనుక అని చెప్పేవాళ్ళకి నేను. అదేంటండి అంత డైరెక్ట్ గా మీరు అనిస్తున్నారు? ఇట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసి నువ్వు అమ్మగలిగితే కొన్నవాడిని ఏమనాలి? మీరే జవాబు చెప్పండి. నేనేం జవాబు చెప్పాను చెప్తే మళ్ళీ మీకు కోపం వస్తుంది. దేని గురించి చెప్తున్నా నేను? బుద్ధిహీనులం మనం. ఎందుకంటే అసలు బుద్ధిని ఉపయోగించుకోవటమే మనకి రాదు. తెలుసేది మంచిదని. ఓ డయాబెటిక్ పేషెంట్, ఎప్పుడూ అతనికి 300-400 మధ్యనే ఉంటుంది డయాబెటిక్ వాల్యూ. అంటే డయాబెటీస్ గురించి కొంచెం తెలుసున్న వాళ్ళకి అది ఎంత డేంజరస్ సిచ్యువేషనో తెలుసు. అంటే డాక్టర్ ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎవరికి తెలియకుండా దొంగతనంగా స్వీట్స్ తింటున్నావు, తినకయ్యా బాబు చస్తావు. తింటా అంటే ఆ డయాబెటిక్ పేషెంట్. కనుక నేను గ్యారంటీ ఇస్తున్నా, ఎనీ డయాబెటీస్ నేను చెప్పినట్టు వాడు ఆహారం తింటే 3వ రోజు వాడు ఇన్సులిన్ మందులు ఎత్తేయవచ్చు. ఛాలెంజ్ అది ఓపెన్ గా. ఎవరైనా వచ్చి నన్ను అడగొచ్చది, ఆకలితో మిమ్మల్ని చంపను, మీరు తినే తిండి మారుస్తాను అంతే. ఎందుకు చేయగలుగుతున్నాను అంటే ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ నాదే. అర్థమైందా? బుద్ధి అంటే ఏంటో తెలిసినా కూడా నువ్వు అదే తప్పు చేస్తావు. ఎందుకంటే బుద్ధి లేదు. బుద్ధి తెచ్చుకోవచ్చు. అందుకని ఇప్పుడు గాయత్రిని ప్రతి ఒక్కరూ చేయండి అని చెప్పేది ఓ గాయత్రి పరివారికి కానీ ఓ గాయత్రి మంత్రాన్ని కానీ మీకు అందజేయటానికి కాదు. బుద్ధి కావాలి అంటే గాయత్రి కావాలి. సద్బుద్ధిదాయకమైనటువంటి మంత్రం అది. కానీ ఆ మంత్రం చేసినా మాకు బుద్ధి రావటం లేదు. మంత్ర జప యజ్ఞము మీరు చేయటం లేదు, మంత్ర జపం మాత్రమే చేస్తున్నారు. మంత్రాన్ని ఉపయోగిస్తున్నారు కానీ మీరు ఏ గురుకులానికి చెందినవారు కాదు. మంత్రాన్ని ఉపయోగిస్తున్నారు కానీ మీరు ఏ ఆశ్రమం పెట్టలేదు. మీరు మంత్రాన్ని చేసి ఆశ్రమం పెట్టినా మీరు ఏ ఆరణ్యకంలో భాగం కాలేదు. ఉదాహరణ అర్థమవుతున్నాయా? దానికి బేసిస్ గా ఈ సత్రయాగం మొదలెడుతున్నా. మొట్టమొదటిసారి నాకు తెలిసి ప్రపంచంలో మొట్టమొదటిసారి జరుగుతుంది సత్రయాగం. అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరగాలి? కాన్ఫరెన్స్. అందరూ రండి, మీరేం నేర్చుకున్నారు, మనం సమాజానికి ఎలా ఉపయోగపడతాం అది నేర్చుకుందాం మనం. 21 రోజుల్లో మీకు గ్యారంటీగా వచ్చేస్తుంది. కానీ ఇందాక లలిత ఉదాహరణ ఇస్తూ బుద్ధి వరకు వచ్చాను. కానీ లలిత ఇంకొక అడుగు ముందుకు వెళ్ళిపోయింది. చితగ్నికుండ సంభూత, మన బుద్ధి చిత్త. చిత్తం తర్వాత ఇంకోటి ఉంది అహంకారం. అహంకారం అంటే గర్వం అని కాదు, ఐఆమ్ దట్ ఐఆమ్, నేనున్నాను, మరి నేనెవరిని. ఈ నాలుగు మానసిక స్థితుల్ని కనుక మనం ఉపయోగించుకోగలిగితే, ఈ నాలుగు మానసిక స్థితులు ఉపయోగించుకునేటటువంటి హక్కు భారతీయులకే ఉంది అని ఓపెన్ గా నేను చెప్తున్నాను. ఎందుకంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు అనే పదానికి మీ పిల్లలకి తెలిసినంత అర్థము విదేశీయులలో ఎవ్వరికీ తెలియదు. పతంజలి యోగ సూత్రంలో యోగ చిత్తవృత్తి నిరోధ అంటాడు. నువ్వు మైండ్ కంట్రోల్ చేస్తానంటావంటే వాట్ ఈజ్ ఎ ఫుల్ స్టేట్మెంట్ అన్నా మొన్న న్యూజిలాండ్లో నేను. తెలుసా వాళ్ళు ఏం చేశారో, ఈ హాఫ్ ఎన్ అవర్ లెక్చర్ ఇచ్చాను నేను అక్కడ మెడికల్ క్లినిక్ లో, ఆరోగ్య అని పేరు పెట్టారు వాళ్ళు. కానీ ఆరోగ్య అంటే తెలుగు సంస్కృత ఆరోగ్య కాదు, ఆరోటికల్ ఇంగ్లీష్ పదాలు అవంతా ఆ మొదటి అక్షరాలన్నీ కలిపితే ఆరోగ్య వచ్చింది. నాకు ఇప్పుడు గుర్తులేదు, తర్వాత అడగండి. చెప్పిన ఉదాహరణ అర్థమవుతుంది కదా. ఇమ్మీడియట్ గా వాళ్ళు డిసెంబర్ నుంచి మార్చి వరకు మాకు క్లాసెస్ ఉంటాయండి, మీరు వచ్చే సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఇవ్వండి అని అడిగారు. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేనేదో ఫారెన్ కలిపాను వాళ్ళు అడిగారని కాదు, నేను సిగ్గుపడుతున్నాను. ముందు నా జాతి వాళ్లకి, నా తెలుగు వాళ్లకి ఇది చెప్పాలి. నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నేను విదేశీయులకి నేను ఎందుకు చెప్పాలి? నా తల ప్రాణం తోకొచ్చింది వాళ్ళకి, మనసు ఎక్కడుందో మీరు చెప్పగలరా అని అడిగే ప్రశ్నకి. సంజయుడు గురించి తెలుసా అని అక్కడ హిందూ కాలనీలోకి వెళ్తే అడిగాను నేను న్యూజిలాండ్ లో అని. నేను మళ్ళా నేనే చెప్పాను, నేను సంజయ్ దత్ గురించి అడగటం లేదు అది. ఎందుకంటే సంజయ్ దత్ కొంతమందికి తెలుసు అక్కడ. నీకు తెలిసి ఉంటుంది ఏ సంజయుడు గురించి అడుగుతున్నాను. భగవద్గీతలో దివ్య దృష్టి దివ్య శ్రవణము ఉన్నటువంటి సంజయుడు గీతని చెప్తాడు. మీ స్థితి ఆ స్థితిలో ఉన్నారు. మీకు ఈ టీవీ ఈ మొబైల్ ఫోన్స్ మీరు ఏ స్థితికి తీసుకెళ్ళింది? సంజయుడి స్థితిలో లేరా? మీరు ఉన్నారా లేరా? మీకు ఉపయోగించుకోవడం చేత కావటంలే అంతే. ఈ క్షణంలో నేను మాట్లాడుతున్న మాటలు ప్రపంచం అంతా వెళ్తాయి. వెళ్తున్నాయేమో కూడా నాకు డౌట్. పంపిస్తున్నవరా? నువ్వు చేస్తావు అలాంటి మోసం ఏదో. అమెరికా కూడా వెళ్ళిపోతుంది ఈ స్పీచ్, ఈ మాటలు, ఈ రియాక్షన్స్. మరి హౌ టు యూటిలైజ్ ఏ టీవీ? దివ్య దృష్టి కదా అది. ఇదివరకు భగవద్గీత యుద్దం జరుగుతూ ఉంటే మహాభారత యుద్దం సంజయుడు ఎక్కడో కూర్చుని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. మరి ఇప్పుడు యుద్దం జరుగుతున్నప్పుడు మీరు కళ్ళారా చూస్తున్నారా లేదా? మొన్న బాంబేలో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. అప్పటి నుంచి ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు దిగటం చూశారా లేదా? మీరు ఏమి ఉపయోగించుకున్నారా దివ్య దృష్టిని? అర్థమవుతుందా? అంచేత మీకు ఏం నేర్చుకోక్కర్లే, అన్ని రెడీగా ఉన్నాయి మీకు. కేవలము నా ఆవేదన ఏంటి అంటే ఈ టెలీ అండ్ ఆడియో ఆడియో విజువల్ సిస్టమ్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు. నాకు ఇక్కడ టైం లేదు కానీ నేను సూపర్ బ్రెయిన్ యోగా ఎయిల్ యూనివర్సిటీ ఫార్మకాలజిస్ట్ డిస్కవర్ చేశారు. సూపర్ బ్రెయిన్ యోగా $600 క్లాస్కి న్యూస్ లో వచ్చింది, అమెరికన్ న్యూస్ లో. సూపర్ బ్రెయిన్ యోగా అంటే మీకు తెలుసు కదా, మామూలు బ్రెయిన్ కాదు, సూపర్ బ్రెయిన్ యోగా. ఏంటో తెలుసా సూపర్ బ్రెయిన్ యోగా? గుంజలు తీయ అన్నాడు. తెలుసా ఇదేంటో మీకు? వినాయకుడు బొమ్మ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాను? అది సూపర్ బ్రెయిన్ యోగా అని వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా మీకు దీని తర్వాత ఒక 10 నిమిషాలు టైం తీసుకుని చూడండి, అవి మీరు చూపించగలిగితే చూపించమ్మా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే. అంచేత ఈ సూపర్ బ్రెయిన్ యోగా మన పిల్లలకి తెలుసు, కానీ ఆచరిస్తే ప్రతిరోజు పొద్దున్నే లేచి గుంజీలు తీస్తే అలాగా మీ బ్రెయిన్ డెవలప్ అవుతుంది అని ఏల్ యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నారు. ఎక్కువగా ఈ గుంజీలు ఎవరి ముందు తీస్తాం మనం? వినాయకుడి ముందు తీస్తాం కదా. వినాయకుడు ఏం చేస్తాడు? అడ్డంకులు తీసేస్తాడు కదా. అంచేత ప్రతిరోజు పొద్దున్నే కనుక మీరు ఈ ఐదు గుంజీలు తీయగలిగితే ఆ రోజు అటంకులు ఆ రోజుకు పోతూ ఉంటాయి మీకు. ఆ విజ్ఞానాన్ని, ఈ యోగ విజ్ఞానాన్ని మందు కావాలి. ఈ యోగ విజ్ఞానాన్ని ఈ సత్రయాగం ద్వారా అందజేయాలి అని. అంతే తప్పిది ఏదో పూజా విధానం అది కాదు, ఏ గురువుకి సంబంధించింది కాదు. అర్థమైంది ఇక్కడ? కానీ నేను కోరుకునేది ఏంటంటే అందరూ రండి, మీ గురువు సాధన చేసుకోండి, కానీ మీరు గురు కులాలలో ఉన్నట్టు ప్రవర్తించండి, మీరు ఆశ్రమాలు పెట్టుకునే స్థితికి వెళ్ళండి. దాని తర్వాత ఇలాంటి ఆరణ్యకాలు మనం ప్రతి పూర్ణిమ నాడు చేసుకుందాం, ఇక్కడతో ఆపకండి. కానీ ఇంతలాగా ఆంధ్రప్రదేశ్ నుంచి అందరినీ పిలవకుండా మీ మీ ఏరియాలు మీరు ఈ సత్రయాగాలు చేసుకోండి. సత్రయాగాలంటే అర్థమైంది కదా, మీరు ఏం నేర్చుకున్నారు, మీరు ఏ మీలో, నా అనుభవంతో చెప్తున్నాను ఇది వృత్తి మాటలు కాదు, 10 మందిలో 7 ఆరణ్యక స్థితిలో ఉన్నారు. మీకు ఆ సబ్జెక్ట్ ఇంత ఉందని మీకు తెలియదు, ఎందుకంటే దానికి తెలిసే పరిస్థితి లేదు. ఈ విషయం ఎవరు చెప్పటం లేదు మీకు. దీనికి రేపు April 21 నుంచి May 11 వరకు ఈ సత్రయాగం జరుగుతుంది. ఈ సత్రయాగంలో ఈ డిస్కషన్స్ ఎక్కువగా ఉంటాయి. మీ ఉపాసనలు అవి చేయాల్సిందే, అవి చేయకుండా ఇదెందుకు? వాటితో పాటు ఈ క్లాసెస్ ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరి సబ్జెక్టు వాళ్లు ఈ యాంగిల్లో ప్రజెంట్ చేస్తారు, ప్రజెంట్ చేయడానికి, ప్రజెంట్ చేయలేకపోతే చేసుకోవటాన్ని నేర్చుకుందాం. మనం అందరము కూడా కలిసి ఒక నూతన భారత దేశాన్ని క్రియేట్ చేయటమే కాకుండా మళ్లీ భారతదేశాన్ని జగద్గురు పీఠం అందజేయాలి. అందజేసేటటువంటి జ్ఞానము ఉంది, విజ్ఞానము ఉంది, అనేక సంస్థలు ఉన్నాయి, కానీ సంస్థల మధ్య సత్రయాగం లేదు, గివ్ అండ్ టేక్ లేదు. ప్రతి పూర్ణిమ నాడు, నెక్స్ట్ పూర్ణిమ ఎప్పుడు వస్తుంది అంటే May 11 తర్వాత జూన్లో వస్తుంది. ఆ దరిదాపుల్లో గాయత్రీ జయంతి కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఈ ఉద్దేశంతో మిమ్మల్ని, మీ పిల్లల్ని, వీలున్న వాళ్ళందరూ కూడా 21 నుంచి 11 వరకు రండి. రాలేని వాళ్ళు ఒకరోజుకైనా రండి. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక విద్యలో చాలా మ్యాజిక్లు జరుగుతూ ఉంటాయి. ఒక గజదంగ ఉన్నాడు, వాడి కొడుకు గజదంగ. గజదంగ తన ప్రాణాలు పోతున్నప్పుడు కొడుకును పిలిచాడు, నాయన జాగ్రత్త, నువ్వు ఎక్కడైనా సత్సంగం జరుగుతూ ఉంటే వెళ్లకు నాయన, ఇరుక్కుపోతావు అన్నాడు. అది రూల్ పెట్టుకున్నాడు అని చెప్పి తండ్రి చనిపోయాక కొడుకు ఆ రూల్ పాటించాడు. ఇప్పుడైనా వాడు సత్సంగం నుంచి అక్కడి నుంచి వెళ్లేవాడు కాదు. ఒకళ్ళు వెళ్తే చెవులు, మీలో ఎవరు చెవులు తీసుకోలేదు కదా, బాట వింటున్నారు కదా. ఒకసారి ఏమైంది, వాడు రాజుగారి కోశాగారం నుంచి డబ్బులు దొంగతనం చేసి వెళ్తున్నాడు, బరువు ఉన్నాయి రెండు చేతుల్లో, సత్సంగం జరుగుతోంది. బరువు ఉంది చేతిలో, అందులో పైకి ఎలా ఉన్నా లోపలేముంది, రాజుగారి ధనం ఉంది అని చేత దాన్ని వదలలేక పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఒక రెండు మాటలు పడ్డాయి వాడి చెవిలో. భూతాలకి కాళ్లు వెనక్కి తిరిగి ఉంటాయి అని విన్నాడు. సరే పారిపోయాడు. తర్వాత పట్టుబడ్డాడు, ధనం ఎక్కడో దాచేశాడు, పట్టుబడ్డాడు. మొండివాడు వీటిని కంట్రోల్ చేయలేక, వాళ్ళలో రహస్యం బయట పెట్టలేక ఒక తాంత్రికుడిని పిలిచి అడిగారు ఏం చేద్దామని. ఏమీ లేదయ్యా, భూతాలతో అతన్ని బెదిరిద్దాం, నిజం చెప్పేస్తాడు అని. సరే బెదిరించటం మొదలెట్టారు. ఒక రోజు రెండు రోజులు అయిపోయాక వీడికి నిజంగానే భయం వేయటం మొదలెట్టింది, భూతాలున్నాయని. ఒకరోజు అర్ధరాత్రి వీడు జైల్లో ఉన్నప్పుడు రాత్రి 4 భూతాలు వాడిని చుట్టుముట్టాయి, బెదిరించటం మొదలెట్టాడు. మొదలెట్టాక ఈ మాట గుర్తొచ్చింది, భూతాల కాళ్ళు ఎలా ఉంటాయంటే వెనక్కి తిరిగి ఉంటాయని అర్థమైపోయింది. ఇదేం భూతాలు కాదు, అబ్బాయి భూతాలతో కూడా నేను ఎప్పుడు నిజమే చెప్తాను, నేనేం తీసుకోలేదని. ఇంకా భూతాల భయంతో కూడా వాడు ఏం చేయలేదు, నిజమే చెప్పుంటాడని వదిలేశాడు. వదిలేశాక రాజుగారి దగ్గరికి వెళ్లి డబ్బిచ్చేసి ఒక్క సత్సంగంలోని ఒక్క మాట నా జీవితాన్ని రక్షించింది. ఇది ఒక కథలా చెప్పాను నేను, కానీ కథలో సత్యం చాలా ఉంది. కానీ నిజంగా భూతాలకి కాళ్ళు ఒంకరగా ఉంటాయలేవో నాకు తెలీదు, కేవలం సత్సంగం యొక్క ప్రాముఖ్యత నేను చెప్పాను. అందువల్ల నా ఆహ్వానాన్ని మీరు ఉపయోగించుకుని భారతీయ సంస్కృతిని మళ్లీ తిరిగి తన గురుకుల తీర్థ లెవెల్ కి మనం అందరం కలిసి చేద్దామని ఆశిస్తూ జై గురుదేవ్. రేపు 11 నుంచి 19 వరకు ఇంట్రెస్ట్ ఉండే కార్యకర్తలుగా ఇందులో పాలు పంచుకునే వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నాను, రాదలుచుకున్న వాళ్ళు రావచ్చు. ఇక్కడ మళ్ళా 60 నిమిషానికి వచ్చినా చాలు, మీరు 9 రోజులు వచ్చినా చాలు. కానీ 21 నుంచి 11 వరకు 21 రోజులు ఉండటానికి వచ్చే వాళ్లతో ప్రపంచానికి మార్గదర్శనం చేయగలిగేటటువంటి భారతదేశ జగద్గురు పీఠానికి ఆధారంగా మనమందరం తయారవుతామని మళ్లీ ఆశిస్తూ ఆహ్వానిస్తూ జై గురుదేవ్. ఈసారి గట్టిగా కొట్టలేదు అంటే మళ్లీ ఏదో చెప్తామేమో అని అనుమానం వచ్చారు. తినే అంటారు.